Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 11, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి మామూలుగా అయితే కనుక గొంతు బాగా అసలు భయంకరంగా ఉందనుకోండి, యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్ ప్లీజ్. ఎందుకంటే నాకే తెలియట్లేదు అది మగ గొంత ఆడగొంత అన్నది అసలు వినేవాళ్ళకి ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. బట్ దెన్ ఎప్పుడు ఒకే గొంతు కన్నా కూడా ఇది బెస్టే కదా. సీజన్ మారుతున్న కొద్దీ నాకు ఎటు ఈ ప్రాబ్లం ఉంది, కానీ ఇలా ఉండడం వల్లే మీరు రకరకాల గొంతుల్లో వినడం వల్ల ఒకే ఆర్జే ఇన్ని రకాలుగా వినపడుతుందని కూడా అనిపిస్తుంది. సో రొటీన్కి కొంచెం భిన్నంగా కమింగ్ టు ద పాయింట్, మండే అనగానే మనం కొంచెం పాజిటివ్ నోట్తో ఏదైనా కొంచెం మామూలుగా కూడా ఎప్పుడు కొంచెం పాజిటివ్ టైప్ ఆఫ్ విశ్లేషణే మనం చేస్తాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ఎలక్షన్ టైం. మేబీ ఇంకొక 1 మంత్లో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది, సో అప్పుడు ఇంకా వీళ్ళు పథకాలు అవేవి ప్రవేశపెట్టకూడదు అది అని చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. ఈ లోపే వీళ్ళు ఏవైతే ఇవ్వాలో తాయిలాలు అవన్నీ ఇచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లైక్ మొన్న మీరు చూస్తే కనుక బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచారు 5 లక్షలు. యాక్చువల్గా నాకైతే అందులో పెద్ద అంత తేడా ఏం కనపడలేదు. ఇఫ్ ఎట్ ఆల్ 5 లాక్స్ తర్వాత అయినా కూడాను 2.5 నుంచి 5 వరకు ఏ స్లాబ్ ఉందో ఆ స్లాబ్నే పెట్టారు మళ్ళీ. సో ఎనీవేస్ అది సరే, కొన్ని ఎప్పుడైనా సరే ఇంకా ఎలక్షన్ టైం వచ్చిందంటే మామూలు టైంలో బడ్జెట్ ఇచ్చేదానికి ఎలక్షన్ ముందు ఇచ్చే బడ్జెట్కి చాలా తేడా ఉంటుంది. ఇన్ దాట్ కేస్ ఈసారి ఇంకా కొంచెం బాగా తాయిలాలు అవి ఎక్కువ ఇస్తారు, నిరుద్యోగ వృత్తి పెంచుతారు. ఇప్పుడు మీరు ఏపీ గవర్నమెంట్లో కనుక చూస్తే సంక్రాంతికి వాళ్ళు ఇచ్చినటువంటి పసుపు కుంకుమ ఇంకా రకరకాల ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో నిరుద్యోగ భృతి ఒకటేంటి, ప్రతి ఒక్కటి జనాకర్షక పథకాలే ఉంటాయి. అండ్ అన్ని మేనిఫెస్టోలు తిరగరాసి చూసుకుని పాతవన్నీ చూసుకుని అందులో ఏవి గొప్పగా ఉన్నాయో చూసుకుని కొంచెం ప్రజాకర్షక పథకాలు ఏవి ఉంటాయో వాటిని అన్నింటినీ మళ్ళీ తిరగరాస్తూ ఉంటారు. వాళ్ళు 500 ఇచ్చారా మేము 1000 ఇస్తాం, వాళ్ళు 1000 ఇచ్చారా మేము 1500 ఇస్తాం. ఇలా సరే ఇప్పుడు 2000 చేశారు, దాన్ని 3000 చేసే తర్వాత ఇలా అనమాట. అంటే పెరుగుతూ ఉంటుంది. నువ్వు అంత ఇస్తావా తమలచెక్క అదేంటి తలుపు చెక్కతో నువ్వు ఒకటి ఇస్తే తమలపాకుతో నేను ఒకటి ఇస్తాను అన్నట్టు ఉంటుంది అనమాట. ఇదంతా కూడాను అది ఎప్పుడు ఒక కాంపిటీషనే. అయితే నిరుద్యోగ భృతి అనే అసలు ఎందుకు ఇస్తారు? వెన్ పీపుల్ ఆర్ రియల్లీ ఫేసింగ్ ఎ టఫ్ టైమ్ ఇన్ సెలెక్టింగ్ ద జాబ్స్ ఆర్ ఇన్ గెటింగ్ ద జాబ్స్, నాట్ సెలెక్షన్. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రకారం మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే దాంట్లో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఎన్ని నిరుద్యోగ భృతులు ఎట్లాంటివి ఏవి ప్రవేశపెట్టినా కూడా ఇఫ్ ఎట్ ఆల్ దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడానికి ఒకవేళ ఇవన్నీ ఎందుకు ఇస్తారు, ఒక గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి స్టిల్ ఇంకా ఎక్కడ జాబ్స్ లేవు, అన్ని నో వేకెన్సీ బోర్డులు వెక్కిరిస్తున్నాయని పాత సినిమాలో చూపిస్తారు, చెప్పులు అరిగిపోయినాయి అన్ని ఆఫీసులు తిరిగి తిరిగి కానీ ఎక్కడ ఒక మంచి ఉద్యోగం దొరకలేదు అని. అంటే రాను పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఉద్యోగాలు కొంచెం కష్టమవుతాయి. అయితే అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా ఇఫ్ ఎట్ ఆల్ మీకు అది ప్రాబ్లం ఉంటే మీరు ఏదైనా స్వయం ఉపాధి పథకం కింద అయితే ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైజెస్ ఏదైనా పెట్టుకుని చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏమన్నా పెట్టుకోండి, వాళ్ళు ఇంకా 10 మందికి మీరు ఉద్యోగం ఇవ్వచ్చు ఇలాంటివేవో చెప్తూ ఉంటారు. అసలే ఒక పక్క డబ్బులే లేవంటే అంటే పెట్టుబడి కూడా లేకుండా ఇంకేదైనా ఒకటి స్టార్ట్ చేయాలి అని అంటే టేక్ సమ్ టైం. కాదు ఒక ఆటో కొనుక్కొని లోన్లో లేకపోతే ఓలాలు ఊబర్లు ఇవన్నీ వచ్చినాయి కదా, సో ఒక కార్ లోన్ తీసుకుని దానికి మళ్ళీ వాళ్ళే గ్యారంటీ ఇచ్చి టాటా కంపెనీ వాళ్ళు ఆ మధ్య పెట్టారు కదా, ఇలాంటివేవో చూసుకోమని చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ప్రతిదానికి గవర్నమెంట్ మీద మనము ఓ ఆధారపడిపోకుండా అప్పటికి ఇంకా ఏంటి సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మామూలు బ్యాంకులు అవి ఇవి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాసి ఏదో ఒక విధంగా ఒక చిన్న ఉద్యోగమైనా మీరు గమనిస్తే కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడాను ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు బోర్డంతమంది ఉన్నారు. అరే సింపుల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఇంత చదువు అవసరం లేదే, కానీ ఏంటంటే ఏదో ఒకటి అరే అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే ఆ సెక్యూరిటీ వేరు అన్న ఉద్దేశంలో. అయితే ఈ పవర్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఏదన్నా ఒక టీచింగ్ ప్రొఫెషన్ కానీ, కొత్త కొత్తగా ప్రైవేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లాగా ఒక సందులో కనీసం 2-3 కాన్వెంట్ స్కూల్స్ ఉంటాయి. ఏమున్నా లేపిన ఒక మామూలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా కూడా దాంట్లోనే చిన్న చిన్నగా పార్టీషన్లు చేసి మరీ చెప్పుకుంటున్నారు. ఒక ప్లే గ్రౌండ్ ఉండాలి, ఒక స్కూలు నామ్స్ ఎలా ఉండాలి అని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈవెన్ స్కూల్ బస్సుకి సంబంధించిన సేఫ్టీలు ఎవరూ పట్టించుకోవట్లేదు అనుకోండి. సో ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ ఒక జాబు అనేది ఇలాగే అంటే నేను 9-to-5 జాబే చేస్తాను, వైట్ కాలర్ జాబే చేస్తాను అనేది కాకుండా ఏదైనా సరే వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకుని ఈ నిరుద్యోగ పథకం కింద ఏదైతే ఇప్పుడు వీళ్ళిస్తున్నో డబ్బులు ఉన్నాయో అవేటు ఇంతకీ ఏమి సరిపోవు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 2,000-3,000 ఇచ్చారనుకోండి నెలకి నిరుద్యోగ భృతి కింద, అది ఏ మూలకు సరిపోతుంది? ఒక కుటుంబాన్ని పోషించాలన్నా లేకపోతే తనకి తన కాడ మీద తను నిలబడి ఏదైనా ఒక అప్లికేషన్లు పెట్టుకుని కొత్తగా ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ ఉంటుంది, ఆ జాబ్ అప్లికేషన్ ఇదివరకంటే ఏంటంటే ప్రతిదానికి అప్లికేషన్ కొనుక్కొని 10 రూపాయలు దాంట్లో వాళ్ళు రాసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కూడా లేదు కదా, అన్నీ ఆన్లైనే, ఈమెయిలు అవి ఇవి. ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకుని ఆ గూగుల్లో అది వెతికి దానికి వీళ్ళు ఒక మెయిల్ పంపించి దానికి సెలెక్ట్ అయ్యి జాబ్ రావడానికి కూడా ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా. సో వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడి ఇంట్లో తల్లిదండ్రులను పాకెట్ మనీ అడగకుండా వీళ్ళు ఏదైనా అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించి నిరుద్యోగ భృతి ఏ మూలకైనా పనికొస్తుంది. సో ఇది ఎంతకీ ఇట్స్ జస్ట్ పీనట్స్. ఒకవేళ సే ఒక 8,000-9,000 ఉద్యోగం వచ్చింది అనుకోండి, అప్పుడైనా ఈ నిరుద్యోగ భృతి 2,000-2,500 ఎటు సరిపోదు. కాబట్టి అది మంచిదే, అంటే బెటర్ లేట్ దాన్ ఎవర్ అన్నట్టు, ఏదో అసలు లేని దానికన్నా కొద్ది గొప్ప వస్తుంది కదా, ఆ తర్వాత మళ్ళీ దాంతో కొంచెం పెద్ద ఉద్యోగాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఆర్ ఈ ఎక్స్పీరియన్స్ ఇంకెక్కడన్నా వర్క్ అయితే కనుక మేబీ ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకో చోట మనం సంపాదించుకోవచ్చు, ఇట్లా ఏదో ఒకటి అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు సాధారణంగా అట్లా బద్ధకం లేని వాళ్ళు ఇంకో జాబ్ ఏదైనా చిన్నదైనా సరే చూసుకుందాం అనుకునే వాళ్ళు ఇట్లా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించని వాళ్ళు ఎంతసేపటికి నిరుద్యోగ భృతి మీదే బతుకుదామనుకుని, సే సపోజ్ ఒక గ్రాడ్యుయేషన్ 24 ఏళ్లకో 23 ఏళ్లకో అయిపోయింది, అయిపోయిన తర్వాత నాకు జాబ్ రావట్లేదు, నాకు నేను అనుకున్న డ్రీమ్ జాబ్ రావట్లేదు, మంచి జాబ్ రావట్లేదు అని చెప్పి ఆ నిరుద్యోగ భృతితోటే కాలం వెళ్ళదీస్తూ ఇంట్లో నాన్న పాకెట్ మనీ అడగక్కర్లేకుండా ఏదో ఇదిగో కేసీఆరో చంద్రబాబు నాయుడో మోదీయో ఇస్తున్నారు కాబట్టి మనం దీంతో ఏదో కాలం వెళ్ళదీద్దాం, నాకు నేను అనుకున్న జాబ్ వచ్చే వరకు అనుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి కదా. అంటే మనం కట్టే ట్యాక్సుల్ని ఇలాగ వీళ్ళు నిరుద్యోగ భృతికో వృద్ధాప్య పింఛనో లేకపోతే ఇంకో ఏదైనా కొంచెం ఈ జనాలకి అవసరమైనటువంటి ఏవో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నప్పుడు అరే ఎంతవరకు మనం దీన్ని వాడుకోవచ్చు, నిజంగా అంత క్రూషియల్ పీరియడ్లో ఉంటే వాడుకోవచ్చు, ఆ తర్వాత కూడా ఇంకా అలాగ అసలు ఏదో ఇస్తున్నారు కదా అన్నట్టు వాడుకుంటూ ఉంటే టూ మచ్ కదా అది. సో అలా వాడుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడి అసలు కనీస ఆదాయ పథకం అనేది ఫెయిల్యూర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే డ్రాస్టిక్గా ఒక డడ్ లాగా ప్రూవ్ అయినటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఒక కంట్రీలో ఉంది. అది ఏ కంట్రీ, ఎందుకు అలా ప్రూవ్ అయింది, వై ఇట్ ఈస్ సో అటర్ ఫెయిల్యూర్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే మనమే ఇలా అనుకుంటున్నామంటే వాళ్ళకైనా అంతే చెప్పాలంటే, బట్ ఆ దేశంలో అది ముందు ఏం చేశారంటే వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, ఒక వెన్నుదన్నుగా ఉంటుంది అనుకున్నారు, కానీ అది ఆఖరికి బద్ధకానికి దారితీయడం అనేది కొంచెం బాగా వాళ్ళు బాధపడినటువంటి విషయం. మరి బాధపడినప్పుడు దాన్ని ఎత్తేయాలి కదా, ఇప్పుడు నెక్స్ట్ అదే చేస్తారేమో తెలీదు. బట్ అసలు అది ఏ కంట్రీ, అసలు ఏం జరిగింది అనేవన్నీ నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
Baby. హాయ్, దిస్ ఇస్ సాకేత్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నిరుద్యోగం అనేది ఎప్పుడు ఏ దేశానికైనా సరే ఒక పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. సో ఆ నిరుద్యోగానికి తగ్గట్టుగా చదువుకున్న వాళ్ళకి ఒకవేళ జాబులు లేకపోతే వాళ్ళు వెతుక్కునే లోపు వాళ్ళకంటూ అప్లికేషన్కి కానీ లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండడానికి, పాకెట్ మనీకి దానికి అన్న ఉద్దేశంలో కొంచెం నిరుద్యోగ భృతి అనేది ఇస్తారు. అది గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం. మన దగ్గర దుబాయ్లో, ఫిన్లాండ్లో ఇలా చాలా చోట్ల జరుగుతూనే ఉంది. అయితే ఫిన్లాండ్లో ఏమైందంటే, నిరుద్యోగులకి 2 ఏళ్ల పాటు మినిమం ఇంత ఆదాయం అని కల్పిస్తే వాళ్ళు వాళ్ళ ఆర్థిక అవసరాలతో రాజీ పడకుండా ఇంకొంచెం మంచి ఉద్యోగాల కోసమని ప్రయత్నిస్తారు అని ఫీల్ అయింది ఫిన్లాండ్ గవర్నమెంట్. అలా ఫీల్ అయ్యి 2017లో ఈ నిరుద్యోగ భృతి అనేది ప్రకటించింది. బట్ ప్రాబ్లం ఏంటంటే, ఆ పథకము నిరుద్యోగులని ఉద్యోగాలకి ప్రేరేపించకుండా ఆ ఓకే సూపరు అని చెప్పేసి అలా ఆగిపోయేలా అదే ప్రేరేపించినట్టు అయింది. 2017 జనవరి నుంచి 2018 డిసెంబర్ వరకు 2 ఏళ్ల పాటు నిరుద్యోగులకి నెలకి 560 యూరోలు, అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 45,000 వేసుకోండి, నెలకి 45,000 చొప్పున భృతిచ్చింది. మనము 2,000 3,000, వాళ్ళు 45,000 ఇచ్చారు. అయితే ఇది అది ఎందుకు, వాళ్ళకి సరిపోయేటటువంటి ఉద్యోగం వెతుక్కోవడానికి కొంచెం టైం దొరుకుతుంది, ఈలోపు వాళ్ళు దీంతో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడము, ఏదైనా వేరే చోట ఉంటే అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే కొంచెం ట్రాన్స్పోర్ట్కి వాటికైనా పనికి వస్తుంది అని ఫిన్లాండ్ గవర్నమెంట్ అనుకుంది. బట్ దానివల్ల ఆ దేశంలో ఉద్యోగుల సంఖ్య మాత్రం అస్సలు పెరగకుండా గవర్నమెంట్ ఇస్తున్న ఈ డబ్బుతోటి చాలా హ్యాపీగా ఉన్నామని, ఎటువంటి ఒత్తిడి లేదని. ఎందుకంటే ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడంటే ఖచ్చితంగా, ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం బాస్ గురించి, డైపర్ లాంటోడు అని చెప్పి. సో అలాగా అంటే అందరు బాసులు అలా ఉండాలనుకోండి, బట్ దెన్ ప్రతి బాసు బాసిజం అనేది ఏదో ఒక మూలన చూపిస్తూనే ఉంటాడని సర్వేస్ కూడా చెప్తున్నాయి. సరే, నేను ప్రతిదీ సర్వీస్ అడ్డం పెట్టుకుంటానని నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ అది మంచిది కదా, ఎవరైనా తిట్టాలన్నప్పుడు చూసావా సర్వేలు కూడా చెప్తున్నాయి, నేను చెప్పట్లేదని చెప్పచ్చు. అందుకనే సర్వేంద్రియాణం అన్నట్టు సర్వే ఏదైతే సంస్థలు ఉన్నాయో అవన్నీ కూడాను మన మంచికే అని నేను చెప్తాను. సరే, టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఏంటంటే, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డబ్బుతో చాలా హ్యాపీగా ఉన్నారు. అనవసరంగా ఉద్యోగం వెతుక్కున్నప్పటి నుంచి ఎంత టైం అయింది, వాళ్ళ చేతికి వాచ్ పనిచేయనట్టు ప్రతిసారి వీళ్ళని టైం అడుగుతూ ఉంటారు 5 నిమిషాలు లేట్ అయినా. ఎందుకు అంటే మళ్ళీ ఏదో సాకు చెప్పాలి, ట్రాఫిక్ అంటే అదేదో చాలా కామన్గా ఉంటుంది. 5 డే వీక్ అయినా ఏదైనా కొంచెం కష్టమే. ఉద్యోగం చేసి మన ఇండియన్ కరెన్సీలో 50-70 వేలు సంపాదించే కన్నా ఏ ఉద్యోగమో చేయకుండా హ్యాపీగా అలా రోడ్లు కొలుస్తూ ఉన్నా కూడా 45 వేలు ఇస్తున్నారంటే అది బెటరే అని అనుకున్నారేమో. సో వాళ్ళు అసలు జాబ్ చూసుకోవడమే మానేశారు. బాగుందిగా, ఇంకెందుకు 45 వేలు వస్తున్నాయి అంటే, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ వచ్చింది. 45 వేలు అని మనం ఇండియన్ కరెన్సీలో లెక్కేసుకుంటున్నాం, కానీ 560 యూరోలు అంటే అక్కడ బ్రేక్ఫాస్ట్కి ఒక 5 యూరోలు వేసుకోండి, ఓకే, లంచ్కి ఒక 8 యూరోలు వేసుకోండి, మళ్ళీ రాత్రికి ఒక 6 యూరోలు వేసుకోండి, 5, 8, 13 ప్లస్ ఒక 6, 19, సరే 20 వేసుకోండి, 20 యూరోస్. అదే సినిమాలో చెప్పినట్టు గుర్రం గుడ్డిదైనా దానాకి మాత్రం లోటు ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా అది ఆదివారం అయినా లేకపోతే ఏమైనా మొత్తానికి ఆ 20 యూరోలు అయితే ఖచ్చితంగా కావాలి. 20 x 30 రోజులు 600 యూరోలు మినిమం కావాలి, ఏది ఓన్లీ తిండికి నేను చెప్పేది. సరే కాదు, మధ్యలో ఏ జ్వరమో ఇంకోటో వచ్చింది, పేరెంట్స్ చూసుకుంటారంటే అనుకోవచ్చు, లేదు పేరెంట్స్ చూడరు అని అనుకుంటే దానికి కావాలి, మళ్ళీ ఏదైనా ట్రాన్స్పోర్ట్కి కావాలి, ఏదైనా ఎంటర్టైన్మెంట్కి కావాలి, అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి. సో 560 యూరోలు అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి సరిపోకూడదు. అంటే నేను చూసినంత మటుకు, అంటే మరి యూరో ఒక్కొక్క చోట ఒక్కొక్క కరెన్సీ ఏమైనా తేడా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నేను చూసినంత మటుకు అయితే యూరోప్లో ఒక బ్రేక్ఫాస్ట్కి ఖచ్చితంగా ఒక 5 యూరోలు పడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టే మిగతా అన్నీ కూడా, అంటే మినిమంగా వేసుకుంటేనే అంతుంది. లేదు ఇండియన్ ఫుడ్ కాకుండా మరి అక్కడ ఫుడ్ ఏమైనా ఇంకా కొంచెం బాగా చీప్గా దొరికేమైనా ఉంటాయో నాకు తెలియదు, బట్ అప్రాక్సిమేట్లీ చూసుకుంటే పోనీ 15 యూరోలు వేసుకోండి, 15 x 30 = 450. సో ఇంకా 110 యూరోలు. ఈ 110 యూరోల్లోనే ఏదైనా ఊరెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా ఇంకేదైనా వేరే వాటికి పనికొస్తుంది. సో మరి అంత హ్యాపీగా ఉన్నారేమో వాళ్ళు. సో ఉద్యోగం అనేది పురుష లక్షణమా స్త్రీ లక్షణమా పక్కన పెడితే మానవ లక్షణం కాబట్టి అది ఉంటేనే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక రేంజ్లో, కొద్ది గొప్ప అన్న ఓ రేంజ్లో ఉంటుంది. ఇక అది కూడా లేకపోతే ఎట్లా అని అనుకునేవాళ్ళు ఇది వరకు అయితే. ఇప్పుడు ఈ ఉద్యోగం ఉన్నా లేకపోయినా నిరుద్యోగ భృతే చాలు, అసలు ఇదే పురుష లక్షణం అన్న టైప్లో అదే చక్కగా వాళ్ళు ఖర్చు పెడుతూ కూర్చున్నారు. దీనివల్ల దేశంలో ఎంప్లాయీస్ సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బుతోటి చాలా హ్యాపీగా ఉన్నామని, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా టైంకి వెళ్ళాలి, లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఈ టైం కల్లా ఫినిష్ చేయాలి, డెడ్ లైన్స్ మీట్ అవ్వడం, బాస్తో మాట్లాడటం, మీటింగులు అవి ఇవి ఏమి, పింక్ స్లిప్లు, టెన్షన్లే లేవు. 2017లో ఫిన్లాండ్ ఈ ప్రభుత్వం ఇట్లా ఉంటే బాగుంటుంది, నిరుద్యోగ భృతి పెడితే కొంచెం అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని ఏదో ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద అమలు చేసింది. యూరోప్ కాంటినెంట్లో ఇలాంటి ఎటువంటి షరతులు లేనటువంటి కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టిన ఫస్ట్ కంట్రీ ఫిన్లాండే. అయితే ఈ పథకాన్ని సోషల్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్ కేలా అని ఒక గవర్నమెంట్ ఫర్మ్ ఒకటి నిర్వహించింది. 2000 మందిని ఎంపిక చేసి వాళ్ళకి నెల నెల 560 యూరోలు ఇచ్చింది. అయితే ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి ఈ పథకం ఏమాత్రం రిజల్ట్స్ కొంచెం కూడా ఆశాజనకంగా లేకపోవడం కొన్ని క్వశ్చన్స్ని రేకెత్తిస్తోంది. అయితే దీని నేపథ్యంలో అసలు కనీస ఆదాయం అనేదైతే వీళ్ళు అంటున్నారో అది నిజంగా ఎంత ఉండాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ప్రతిసారి లెక్కల్ని బట్టి, అంటే జనాభా ఎంత ఉన్నది అనే లెక్క బట్టి, అలాగే ప్రొడక్షన్ ఎంత ఉంది, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి డిమాండ్ సప్లై ఈ రెండు మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడాను మారుతూ ఉంటుంది. అసలు ఎంతకి వీళ్ళు చెయ్యొచ్చు, ఒక పని చెయ్యాలి అని అంటే ఎంత రిటర్న్ రావాలి. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన దాన్ని బట్టి జనాలు ఇంటి రెంట్లు, తర్వాత తినే పదార్థాలు, ఉండేటటువంటి, అంటే ఈ ట్రాన్సిట్ బస్సు, ట్రైను, ఆటో టికెట్లు ఇవి ఏవైనా సరే, వీటన్నిటిని బట్టి దృష్టిలో పెట్టుకుని మనకిప్పుడు మీరు గమనిస్తే కనుక డియర్నెస్ ఎలవెన్స్ అని చెప్పి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ పెంచుతూ ఉంటారు కదా డిఏ అని, అది ఇదే. ఆ డియర్నెస్ ఎలవెన్స్ ఏంటంటే ఎలా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది అనే దాన్ని బట్టి దాన్ని ఇంటూ చేసి ఏదో ఒక లెక్క ఉంటుంది వాళ్ళకి, దాని ప్రకారం 5 ఏళ్ళకోసారో 2 ఏళ్ళకొకసారో ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్కసారి వాళ్ళు పెంచేటప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని పెంచుతారు. అదే ప్రైవేట్ కంపెనీస్ అనుకోండి, టీఏలు డిఏలు ఇవే ఉండవు, స్పెషల్ అలవెన్స్ అంటారు, అన్నీ అందులోకి తోసేస్తారు. ఎందుకంటే ట్యాక్సేషన్ ప్రాబ్లం. సో ఏ విధంగా చూసుకున్నా ఇలా పెరుగుతున్న ధరల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏదైతే 12%, 4%, ఇట్ వ్యారీస్. అంటే ఇప్పుడు రైల్వే ఎంప్లాయీస్కి ఒక రకంగా ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, కొంచెం బాగా పెద్ద పబ్లిక్ సెక్టర్వి, ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే దాన్ని బట్టి వాళ్ళ పర్సంటేజ్ అది మారుతూ ఉంటుంది. సరే అది వాళ్ళు చూసుకుంటారు, అది మనకి సంబంధించని విషయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలా అయితే ఇప్పుడు వీళ్ళకి జీతాలు పెంచుతున్నారో అట్లాగే మరి నిరుద్యోగ భృతి కూడా పెంచాలి కదా. ఎందుకంటే ఇదివరకు ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్కి ఇప్పటికీ తేడా ఉందనుకోండి, అప్పుడు తినే విషయంలో అన్నిట్లోనూ ఖర్చులు పెరుగుతాయి. మరి ఆ 560 యూరోలు ఇప్పుడు కూడా సరిపోతుందా అంటే సరిపోదనే చెప్తారు. సో దానికి మరి వీళ్ళు తీసుకుంటున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, అసలు కనీస ఆదాయం అనేది అసలు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒక మనిషికి ఇంత ఆదాయం ఉంటే తప్ప కుదరదు, ఇది మినిమం శాలరీ, ఇంత లేకపోతే వాళ్ళు బీపీఎల్లో ఉన్నట్టు, అంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నట్టు. ఇదైతే అబౌ పావర్టీ లైన్, ఇది మిడిల్ క్లాసు, ఇది అబౌ మిడిల్ క్లాసు, ఇది హై క్లాసు, ఇట్లా రకరకాలు వీళ్ళు ఒక స్టెప్పులు వేస్తారు కదా. సో దాన్ని బట్టి ఎవరు ఏ రేంజ్లో ఉన్నారు, ఎవరు అసలు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళ కనీస ఆదాయం ఇప్పుడు ప్రపంచంలో సగటున ఒక మనిషి కనీస ఆదాయం ఇంత ఉంటే తప్ప బ్రతకలేడు. అంటే హెల్దీ ఫుడ్, హెల్దీ వాటరు, ఇలాంటి మినిమం ఎమ్యూనిటీస్ కనీసంగా ఉండడానికి ఖచ్చితంగా ఇగో ఇది ఉండాలి అని ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఆ కనీస ఆదాయాన్ని ఎట్లా లెక్కేస్తారో, అసలు అది ఎంత అనేది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ಸಾಕೇನು ಕಣ್ಣಿ ಸರದಾಲು
నమస్కారం, నేను మీ కృష్ణ చైతన్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందర్నీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జ్ వెన్నెల, చిత్రం బళారవి చిత్రం కార్యక్రమానికి. సో కనీస ఆదాయం అంటే ఏంటి అసలు? అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, అంటే అందరికీ నెలకి కనీస రాబడి ఇంత అనేది ఉండడం. ఇందా చెప్పుకున్నట్టుగానే అది పెరుగుతున్నటువంటి నిత్యావసరాల ధరలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అది ఇంత ఉండాలి అని వాళ్ళు ఫ్రేమ్ చేస్తారు. బట్ ఫిన్లాండ్ గవర్నమెంట్ విధానం కొంచెం వేరుగా ఉంటుంది, దీనికన్నా భిన్నంగా ఉంటుంది. ఆ గవర్నమెంట్ నిరుద్యోగులకి మాత్రమే కనీస ఆదాయాన్ని కల్పించింది. ఈ కనీస ఆదాయం స్థానంలో కనీస అవసరాలు అనే ఇంకొక అంశాన్ని కూడాను ప్రస్తావించదగ్గదే. ఎందుకంటే మినిమం ఎమ్యూనిటీస్ అనేది ఏ మనిషికైనా కావాలి. ఒక బ్రేక్ఫాస్ట్ లేకపోయినా అట్లీస్ట్ ఒక బ్రంచ్, ఒక డిన్నర్, ఒక హెల్దీ వాటర్, ఉండడానికి ఒక షెల్టర్, ఇలాంటివి. అంటే ప్రజలకి నెల నెల డబ్బు ఇవ్వకుండా వాళ్ళకి కావాల్సిన మెడికల్ ఎమ్యూనిటీసు, ఎడ్యుకేషనల్ ఎమ్యూనిటీసు, ట్రాన్స్పోర్ట్ ఎమ్యూనిటీస్ లాంటి కనీస సౌకర్యాలని ఫ్రీగా ఇవ్వడం. నిజానికి ఈ ఆలోచన ఏం కొత్తది కాదు. 503 సంవత్సరాల క్రితం, అంటే ఆల్మోస్ట్ 1516వ సంవత్సరం. అందులో ఆ సంవత్సరంలో తను ఒక బుక్ రాసుకున్నారు సార్, థామస్ మోర్ అని ఒక బుక్ రాసుకున్నారు. అందులో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏది ఎడ్యుకేషన్, మెడిసిన్, ట్రాన్స్పోర్ట్, ఈ మూడు ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనవి, ఈ మూడింటిని ఫ్రీగా ఇవ్వాలి అని. ఇలాంటి పథకాలు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆచరణలో ఉన్నాయి. వెస్ట్ కెన్యా విలేజెస్లో నివసించే పెద్దవాళ్ళకి 12 ఏళ్ల పాటు నెలకి 1500 ఇస్తారు. అయితే ఈ ప్లాను, ఈ పథకము 2028 వరకు కొనసాగుతుంది. వాళ్ళ దేశ పౌరుల ఆదాయం గురించి ఇటలీ గవర్నమెంట్ కూడా కొన్ని ప్లాన్ చేస్తోంది. ఎలా, ఇప్పుడు నిరుద్యోగులకి నెలలో ఇచ్చే మొత్తం ఫిన్లాండ్లో అయితే, అంటే వాళ్ళ కనీస ఆదాయ పథక ప్రయోజనాలు 560 యూరోస్ ఈ నిరుద్యోగ భృతి. ఇది చేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు సుమారు 161 కోట్ల యూరోలు, అంటే 2 crore euros. ఎంతమందికి ఇస్తారు? 2000 మందికి. ఫిన్లాండ్లో అన్ఎంప్లాయ్మెంట్ రేటు పర్సంటేజ్ ఎలా ఉంది? 8.1% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 8 మంది అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు. మొత్తం జనాభా 55,03,347 మంది. దీంట్లో 2000 మందికి వాళ్ళు ఇస్తున్నారు. అయితే నిరుద్యోగులకి ఆర్థిక భద్రత అనేది ఎట్లా అంటే, వాళ్ళంతటా వాళ్ళు కొద్దో గొప్ప ఇట్లాంటివి మనం ఏమైనా ఇస్తే దానికి తగ్గట్టు వాళ్ళు టెక్నిక్ కొంచెం పెంచుకుంటారు, వాళ్ళ టెక్నికల్ నాలెడ్జ్ని పెంచుకుంటారు ఈ డబ్బులతోటి అని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే ఇలాంటి పథకాల వల్ల ఎవరైతే జాబ్లెస్ ఉంటారో వాళ్ళకి ఆర్థిక భద్రత కలిగి ఓ 2 ఏళ్ల కాలంలో వాళ్ళకి అవసరమైనటువంటి టెక్నికల్ స్కిల్స్ని పెంచుకుంటారు, నేర్చుకుంటారు, ఏదైనా సర్టిఫికేషన్ కోర్సెస్ అవి నేర్చుకుని జాబ్ తెచ్చుకుంటారు అని. అయితే మనుషుల ఉద్యోగాలన్నీ కూడాను ఇప్పుడు రోబోస్ ఎక్కువ చేస్తున్నాయి, ఆటోమేషన్. సో అట్లాంటి ఇప్పటి తరుణంలో ఇలాంటి పథకాలు కొంచెం అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేలా సంస్థకి చెందినటువంటి అధ్యయనకారుల్లో ఒకళ్ళైనటువంటి మిస్కా BBCతో మాట్లాడినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, సామాజిక భద్రత సంస్కరణలో భాగంగా ఈ పథకం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది ఇన్నాళ్ళు ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద మేము చేసాం. అయితే ఫలితం అన్నది పని చేయడం అనే దాని మీద ఆధారపడి ఉంది. నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని ఫిన్లాండ్ ప్రభుత్వం భావించిన ఈ పథకం నిజంగా సక్సెసా అంటే కాదు అనే చెప్పాలి. ఎందుకంటే నిరుద్యోగ భృతిని పొందుతున్న ట్యోమస్ ఏమంటాడంటే, నేను ఇప్పటికీ నిరుద్యోగినే, కనీసం ఆదాయం పథకం నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పలేను. మెంటలీ నాకు కొంచెం ఒక భరోసా ఇచ్చింది, బట్ ఫైనాన్షియల్లీ నా జీవితాన్ని పెద్దగా ఏమీ మార్చలేకపోయాను అని అన్నాడు. సో మరి ఎందుకు ఇది అంత ఎక్స్పెరిమెంటల్ బేసిస్ మీద ప్రవేశపెట్టినటువంటి పథకము ఎందుకు ఇలా అటర్ ఫెయిల్యూర్ అయ్యింది, దాంట్లో ఉన్న లోపాలు అసలు ఏంటి అనేది గనక ఆలోచిస్తే కొన్ని విషయాలు బయటపడ్డాయి. అవేంటో నేను చెప్తాను చిన్న విరామం తర్వాత. మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో అసలు లోపాలు ఏంటి, మరి ఎందుకు ఈ ప్లాన్ ఇంత అటర్ ఫెయిల్యూర్ అయింది నిరుద్యోగ వృత్తి ఫిన్లాండ్లో అంటే, అందరికీ కనీస సంపాదన అనేది ఉన్నది. కొందరు వ్యక్తుల వ్యక్తిగత సంపాదనని వాళ్ళ షెడ్డింగ్ ఆఫ్ మనీ కెపాసిటీ ఏదైతే ఉంటుందో, వాళ్ళ కొనుగోలు శక్తి, ఇంకోవైపు పేదలని ఈ చర్చలోకి తీసుకొస్తే వాళ్ళు అన్నది ఏంటంటే, అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, ఒక ఆర్థికవేత్త గ్రేస్ బ్లేక్లీ అనే వాళ్ళు అన్నది ఏంటంటే, ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి చేయడానికి కొన్ని ప్రైమరీ ఏవైతే సంస్కరణలు ఉంటాయో వాటిని చేయాలి. ఆ ప్రాథమిక సంస్కరణలు తీసుకురాకుండా అందరికీ కనీస ఆదాయము అని అంటే అది ఏదో ఒక బీటలు వారిన బౌల్కో లేకపోతే పగిలిన గోడలకో ప్లాస్టర్ వేసినట్టు ఉంటుంది అని చెప్పారు. మెయిన్ ఏంటంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక ప్లాన్. ఏమీ చేయకుండా ఉన్నందుకు డబ్బులు ఇస్తూ ఉంటే అసలు ఎక్కడ బాగుపడుతుంది అనేది ఫిన్లాండ్ రాజకీయ వర్గాల భావన. ఇప్పుడు వీఆర్ గివెన్ మనీ, వీఆర్ పెయిడ్ టు బీయింగ్ సిట్టింగ్ ఐడిల్ అని అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అంతే కదా, ఏదో ఆ టైంకి వాళ్ళకి ఏదైనా ఒక జాబ్ దొరికి వాళ్ళు ఆ జాబ్ తెచ్చుకోవడానికి కనుక ఇది ఉపయోగపడితే ఎస్, అరే మన పథకం వీళ్ళకి ఉపయోగపడింది అని వీళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. 2 ఇయర్స్ పాటు ఎటువంటి జాబు లేకుండా నెలకి 560 యూరోలు తీసుకుంటున్నప్పుడు, సో ఆర్థిక వ్యవస్థని ఇంకా బీటల వారేలా చేయడం తప్ప 161 కోట్లు ఖర్చు అవుతున్నాయి మరి వాళ్ళకి. సో ప్రాథమిక సంస్కరణలు తీసుకురాకుండా అందరికీ కనీస ఆదాయం అని అంటే అది ఎక్కడి నుంచి కుదురుతుంది? ఏమీ చేయకుండా ఉన్నందుకు జీతం తీసుకుంటున్నారు అనేటటువంటి ఫీలింగ్ వీళ్ళకు కూడా వస్తుంది. అందుకే ఫిన్లాండ్ రాజకీయ వర్గాల భావన అర్జెంటుగా దీన్ని ఆపేయాలి అని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే ఈ కనీస ఆదాయ పథకం ఫలితాలను విశ్లేషించడంలో కేల అనలిటిక్స్ అందరూ కూడాను బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఈ ప్లాన్ ఫెయిల్ అయింది అని ఆలోచించడానికి కూడా తనకి ఇష్టం లేదు, బట్ తప్పట్లేదు అని కేల వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్లస్లు మైనస్లు లేకపోతే ఇది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఇలాంటివన్నీ కాదు. రిజల్ట్ ఏదైనా సరే ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్, ఎ బిట్టర్ ట్రూత్, బట్ దెన్ ఇట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. ఈ ఫలితాలు లేకపోతే ఈ పథకాలు ఇవన్నీ అమలు చేయడానికి ముందు ఎటువంటి సమాచారం అయితే మన దగ్గర లేదో దాన్ని అందించడానికి బాగా పనికి వస్తాయి. అంతే తప్ప ఆల్రెడీ ఉన్న వాటికి వీళ్ళు ఏమి అసలు, అంటే ఇప్పుడు కొన్ని ఉంటాయి లైక్ ఇప్పుడు దుబాయ్లో ఏమైంది, ఒక సంస్కరణలు లేకపోతే ఇట్లాంటివన్నీ ఫస్ట్ వాళ్ళకి, అసలు దుబాయ్ ఈజ్ ఎ మ్యాన్మేడ్ సిటీ ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే అక్కడ ఇసుకలో కూరుకుపోయేటట్టుగా ఉండేటటువంటిది చోట కూడా మంచి మంచి ఆర్కిటెక్చరల్ వండర్స్ చేశారు. బుర్జ్ ఖలీఫా దగ్గర నుంచి మొదలు పెడితే అదొక్కటే మీకు కనపడుతుంది, కానీ దాని చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అట్లాగే ఉంటాయి, అంత స్కై స్క్రేపర్సే. ఎలా వాళ్ళు నిర్మించారు అంత కొంచెం కట్టుదిట్టంగా ఉండేటటువంటి కట్టడాలను ఎట్లా పెట్టారు అని అంటే అది ఆర్కిటెక్చరల్ వండర్స్ ఎలా అయితే ఉన్నాయో వాటికి తగ్గట్టుగా వాళ్ళు మనీ కూడా అట్లాగే ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళకు వచ్చే ఆదాయమే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నుంచి లేకపోతే ఈ డేట్ పాంప్స్ ఇట్లాంటివి ఇవి తప్ప మెయిన్ ఏంటంటే అక్కడున్న వాళ్ళు లోకల్ వాళ్ళు కనుక అయితే వాళ్ళు ఎంతసేపటికి ఫైన్ల మీదే ఎక్కువగా వాళ్ళ రెవెన్యూ వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా లైసెన్స్ కావాలి వెహికల్ డ్రైవ్ చేయడానికి కానీ ఏదైనా సరే మీరు ఏది అప్లై చేసుకున్నా బయట అంటే అదర్ దాన్ లోకల్స్కి అయితే 2-3 సార్లు రిజెక్ట్ చేస్తారంట, ఆ తర్వాత కానీ ఇవ్వరు. అట్లాగే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలి, షార్జా నుంచి ఇక్కడికి దుబాయ్కి రావాలంటే అప్పుడు కూడాను అంతే, విపరీతంగా వాళ్ళు ఇంటర్ స్టేట్ ట్యాక్సెస్ అవి తీసుకుంటారు, ఇలా రకరకాలు ఉన్నాయంట. అయితే అక్కడ వాళ్ళకి బేసిక్గా ఇది వరకు నిరుద్యోగ భృతి అని ఒకటి ఇచ్చేవాళ్ళు అక్కడ ఉన్న లోకల్స్లో ఎవరైనా సరే జాబ్ లేకుండా ఉంటే. ఆ నిరుద్యోగ భృతి ఎంత బాగుందంటే వాళ్ళు ఇలాగే అసలు ఏ పనులు చేయకుండా, మీరు ఏ పనులు చేయక్కర్లేదురా, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మన దగ్గర నుంచి దుబాయ్ వెళ్ళి మేసన్స్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, తాపీ మేస్త్రులుగా చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళు. ఆర్కిటెక్చరల్ వండర్స్ అన్నీ కూడా మన వాళ్ళ చేతులు పడితేనే అంత అందంగా తీర్చిదిద్దుకున్నాయి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లోకల్స్ ఎవరైతే పని చేయట్లేదో వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్కి అర్థమైంది ఏంటి, అసలు వీళ్ళు ఏ పని చేయట్లేదు, సరే మనం నిరుద్యోగ భృతి ఇస్తున్నాం ఓకే గుడ్, కానీ ఇప్పుడు డబ్బులు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఇదివరకు ఏంటి, దుబాయ్కి వెళ్ళి అక్కడ మీరు పేపర్లో ఒక ప్రకటన ఇస్తే నాకు ఇదిగో ఈ స్కిల్ ఉంది, ఐఎమ్ అన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీర్ ఆర్ ఐఎమ్ ఎ మెకానికల్ ఇంజనీర్ ఐఎమ్ సీకింగ్ ఎ జాబ్ అని అంటే ఈ పేపర్ ప్రకటన చూసి వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, కనీసం ఒక 4-5 కంపెనీలు ఫోన్ చేసి ఇదిగో బాబు మా దగ్గర జాబ్ ఉంది రమ్మని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు జాబ్ ఇవ్వట్లేదు, దుబాయ్కి వెళ్ళి వెతుక్కుందామన్నా కూడా జాబులు ఎవ్వరు కూడాను నో వేకెన్సీ, ఎందుకంటే లోకల్ వాళ్ళని తీసుకోవాలని ప్రెషర్ వస్తుంది. జాబులు లేకుండా వాళ్ళేమో నిరుద్యోగ భృతి తీసుకోవడం ఏంటి, వీళ్ళనేమో జాబుల్లో పెట్టుకోవడం ఏంటి, అలా ఊరికినే ఏం చేయనందుకే డబ్బు ఇచ్చే బదులు అదేదో వాళ్ళకే డబుల్ మీకు డబుల్ పే చేస్తాం, మీరు వచ్చి ఉద్యోగాలు చేయండి, లోకల్ వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అని క్లియర్గా చెప్తున్నారంట. సో ఇప్పుడు అక్కడ మళ్ళీ బాగా స్టార్ట్ అయింది వేవ్. లోకల్ వాళ్ళు విపరీతంగా పనిచేస్తున్నారు, అక్కడ వాళ్ళకు కూడా పని లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే, ఎందుకంటే బాగా స్కిల్డ్ ప్రొఫెషనలే కావాలి. అక్కడ అంత స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది గాడ్ నోస్. సో ఇలా ప్రతి దేశంలోనూ వాళ్ళకంటూ నిరుద్యోగ భృతి ఇవ్వడాలు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని తోచి వద్దు మీరే వచ్చి పని చేయండి అనడాలు, ఆ తర్వాత వీళ్ళకి ఇన్నాళ్ళు పని చేయకుండా ఉండడం అలవాటు, సడన్గా పని చేయాలంటే వాళ్ళకి ఓ రకమైన అబ్బా అనుకోవడాలు, ఇట్లాంటివి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే బేసిక్గా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే జాబు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి మ్యాండేటరీ. ఏ పని చేస్తున్నాము అనేది పక్కన పెడితే పని చేయడం మాత్రం ఖచ్చితం. నిరంతరం మన గుండె ఎలా కొట్టుకుంటుందో జాబ్ అనేది మన లైఫ్లో ఒక భాగం, ప్రైమ్ భాగం చెప్పాలంటే. జాబో బిజినెస్సో ఏదో ఒక పని చేయాలి. అదేదో చెప్తారు చూసారా, పరిగెత్తు, నడువు, పాకు, బట్ కదులుతూ ఉండు, డోంట్ స్టాండ్ స్టిల్ అని, ఆ టైప్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఎప్పటికైనా సరే నిరుద్యోగ భృతి గవర్నమెంట్ ఇచ్చినా అది మనకు ఒక సపోర్ట్గా ఉండి తర్వాత మనం మన కాళ్ళ మీద నిలదొక్కునేలాగా ఉండాలి తప్ప, ఇక గవర్నమెంట్ మీదే పడిపోయి ఇక ప్రతిసారి మనం దాన్ని ఇక మామూలు వాడకం ఉండకూడదు అన్నట్టు ఉంటే మటుకు ఎక్కడ పైకి మాత్రం రాలే. అసలు మరి గవర్నమెంట్ ఇలాంటివన్నీ ప్రవేశపెట్టి మనల్ని ఇంకా బద్ధకస్సులుగా తయారు చేస్తుందా? మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
చిన్న మాట వినరావమ్మా, గిలిగింతలకు పూచిన మల్లెల మురికాలు, నీ చిరునవ్వుకు సరికావమ్మా, ఓ చిగురాకులలో తిలకమ్మా. మలివయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు, కలవా విలువలు సెలవీయా, ఓ చిగురాకులలో తిలకమ్మా. చిన్న మాట వినరావమ్మా.
యు ఆర్ లిస్నింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
మ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్ అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది మీ ఆర్చే వెన్నెల చిత్రం బడారి విచిత్రం కార్యక్రమానికి. సో ఈ నిరుద్యోగ భృతి అనేది, అది దుబాయ్ కావచ్చు, ఫిన్లాండ్ కావచ్చు, మన ఇండియా కావచ్చు, ఇంకే కంట్రీ అయినా కావచ్చు, నాకు అనిపించేది ఒకటే, వీళ్ళు ఆ మేనిఫెస్టోలు ఈ మేనిఫెస్టోలు తిరగరాసి తిరగరాసి 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎన్నికల పండక్కి ఏదో ఒకట్లే అని చెప్పి అర్జెంటుగా మీకంతా అయితే మేము ఈసారి ఇంత ఇస్తాం, అసలు మమ్మల్ని గెలిపిస్తే ఇది ఇస్తాం అని ఓ వాగ్దానాల మీద వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు కదా. అంటే ఇది వరకు కూడా మీదట ఇప్పుడు మేము ఇంత మమ్మల్ని గెలిపిస్తే ఇంతకన్నా ఎక్కువ ఇస్తాం, అసలు వాళ్ళు ఇచ్చింది వేస్ట్, అసలు ఈ రోజుల్లో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్కి ఏమొస్తున్నాయి, మమ్మల్ని గెలిపిస్తే ఇది కూడా ఇస్తాం అని ఇన్ని రకాలుగా చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు గమనిస్తే రేషన్ షాపుల్లో ఇది వరకు కిరసనాయిలు 2 రూపాయల కిలో బియ్యం, ఎన్టీఆర్ వచ్చిన కొత్తల్లో ఇలా ఏవో అప్పట్లో అవి ఉండేవి, ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఇదిగో షుగరు గోధుమలు అవి ఇవి అన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఇప్పుడు కొత్తగా ఏంటి ఆ ఖాదర్వల్లి వైద్యం బాగా జనాలకి ట్రెండింగ్ అయిపోయి ఇప్పుడు రేషన్ షాపుల్లో అవి కూడా అమ్ముతున్నారు, అండుకొర్రలు సామెలు అవి ఇవి అని, ఇవి కూడా రేషన్ షాపుల్లో ఇస్తున్నారు. అసలు యాక్చువల్గా ఇవి ఎప్పుడు పురాతనమైనవి, అసలు అప్పట్లో వరి బియ్యం తినడం అంటే అబ్బో పెద్ద పండగ అన్నమాట వాళ్ళకి అన్నం తినడం అంటే, ఎందుకంటే ఇవే చాలా చీప్ కాబట్టి, ఇవి ఎక్కువగా పండేవి కాబట్టి, తక్కువ నీటికే ఇవి కూడా పండుతాయి కాబట్టి వాళ్ళు ఓకే అని చెప్పి అవి ఇచ్చేవాళ్ళు, అవే కొనుక్కొని తినేవాళ్ళు. ఎప్పుడో పండగ అనుకుంటే ఆ రోజు అబ్బా ఇవాళ ఒక్కరోజైనా కాస్త వరన్నం తిందాం అని చెప్పి తినేవాళ్ళు. అందుకే ఆ అదేంటి 6 నెలలు లంకణం చేసిన ఆవేళ జొన్న కూడే గతి అనేది సామెత అందుకే వచ్చింది, ఈ జొన్న రాగు ఇవన్నీ అప్పుడు తినేవాళ్ళు. బట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్, మన స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే అన్నము చపాతి హార్డ్లీ, మనమే బ్రెడ్ జాము ప్రతిరోజు తినేది కాదు కాబట్టి. సో ఇప్పుడు ఏంటి మళ్ళీ ట్రెండింగ్, ఆ పాత తరానికే వెళ్ళాలనే ఉద్దేశంలో హెల్త్ పరంగా ఇవే మంచివి అని అన్నప్పుడు నిజానికి అవే మంచి కూడా కావచ్చు, ఎందుకంటే మన పాత తరం వాళ్ళు మంచి అసలు గట్టిగా దిట్టంగా ఉండేవాళ్ళు, ఎంత బక్కగా ఉన్నా మంచి స్టామినా బాగుండేది, ఎంతెంత బరువులైనా ఎత్తేసేవాళ్ళు, చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇవాళ మనం పుసుపుసుగా ఏదో 2 అడుగులు వేస్తే చాలు హుస్సు హుస్సు అనుకుంటూ ఓ కూర్చుంటున్నాం. సో రేషన్ షాప్లో ఇప్పుడు ఇవి కూడా చేర్చేశారు ఇలాగ, అంటే రేషన్లో కానీ లేకపోతే సబ్సిడీల్లో కానీ లేదా ఏదైనా నిరుద్యోగ భృతి పింఛన్లు ఎక్సెట్రా ఎక్సెట్రా ఏవైనా సరే ప్రజల్ని ఇంకా బద్దకసలుగా తయారు చేస్తున్నారా గవర్నమెంట్ వాళ్ళు అనే ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఈ నిరుద్యోగ భృతులు అవి ఇవి చూసినప్పుడు. అరే యువత, వాళ్ళల్లో శక్తి ఉంది, సత్తు ఉంది, ఒక చోట అది కాకపోతే ఇంకో జాబ్ ఎదుక్కునేంత స్టామినా ఉండదా, పోనీ ఇవేవి కాదు, సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఏదో ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద వాళ్ళ పనేది వాళ్ళు చేసుకోలేరా, దాంట్లో మళ్ళీ వీళ్ళకైతే ఇంత వీళ్ళకైతే ఇంత అని మళ్ళీ అందులో రిజర్వేషన్లు, అసలు యువతకి ఎందుకు ఇవ్వాలి అంటే మేము జాబ్ ఇవ్వలేము, మా వల్ల కావట్లేదు, మా గవర్నమెంట్లో మేము ఇన్ని బాబు వస్తే జాబ్ వస్తుందో ఇంకోట ఏవో ఒకటి ఇట్లాంటివేవో ప్రాసల కోసం రాసుకోవడమే తప్ప జాబులు మేము క్రియేట్ చేయలేకపోతున్నాం కాబట్టి మీకు నిరుద్యోగ భృతి ఇస్తామని వీళ్ళే ఒప్పుకుంటున్నట్ట? తెలియదు. కాబట్టి ముందు నేను ఓన్లీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమో లేకపోతే మన కేసీఆర్ ప్రభుత్వమో లేకపోతే మోదీ ప్రభుత్వమో కాంగ్రెస్సో ఒక్క పార్టీ గురించి చెప్పట్లేదు. ఇది ఎప్పటి నుంచో ఉంది అన్ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది, ఎప్పటి నుంచో భృతి ఇస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. సో అసలు ఎందుకు అంటే యువతకి ఇవ్వడం ఎందుకు? పోనీ పింఛను, వితంతు పింఛను కానీ, వికలాంగులు పింఛను కానీ, లేదా వాళ్ళకి సబ్సిడీల్లో ఏదన్నా ట్రైసైకిల్ ఇవ్వడం కానీ, ఇవన్నీ ఓకే. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి? యువత అనేది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎలా అయినా సరే సంపాద, ఎలా అయినా అంటే చెడు మార్గంలోనే కాదు మంచి మార్గంలోనే, రెండు రోజులు కష్టపడతాడు, మూడు రోజులు కష్టపడతాడు, అంతకాదే వెతుక్కుంటాడు. ఇప్పుడు ఎంతమంది నిరుద్యోగ భృతి పెద్ద ఉద్యోగం అవసరం? తల్లిదండ్రులు ఇద్దరూ మంచి సూపర్గా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళేమో రెక్కలు ముక్కలు కష్టపడుతూ అసలు వీళ్ళని ఏదో ఇంత చదివించి ఉద్యోగం తెచ్చుకోవాలని, వీళ్ళేమో 2000కి 3000కి ఎటు పాకెట్ మనీ అయితే వచ్చేస్తుంది, ఇప్పుడు అవసరమా అంత అర్జెంటుగా జాబు అన్నట్టుగా వీళ్ళు తయారైతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? సో నిరుద్యోగ భృతి అనేది కొత్త జాబుని వెతుక్కుని మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుకుందామని ప్రేరేపించే విధంగా ఉండాలి తప్ప, వచ్చింది చాలే మన పాకెట్ మనీ, నాన్నైతే 1500 ఇస్తాడు, అదైతే కనుక చక్కగా కేసీఆర్ చంద్రబాబు అయితే హ్యాపీగా చూసారా 3000 ఇస్తున్నారు ఇప్పుడు పెంచారు కూడాను అని అనుకోవడానిక? అస్సలు కాదు. అలా అనుకుని అక్కడితో ఆగిపోతే ఇంకెందుకు? ఇవాళ రేపు ఎంత సంపాదిస్తున్నా కూడాను ఓ పక్క ఏమో అసలు సరిపోవట్లేదు. అలాంటిది ఓన్లీ భృతితో బ్రతకడం అనేది కష్టం. కాబట్టి ఏ పథకాలైనా సరే, ఏ జనాకర్షక పథకాలైనా ఏవైనా సరే, ప్రజల్ని ఇంకా బద్ధకస్తులుగా తయారు చేయడానికి కాకుండా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అరే వీళ్ళని తీస్తున్నారు మనం కూడా మన వంతుగా ఏదైనా చేసి ఉద్యోగం చేసి మన కుటుంబాన్ని పోషించుకుంటూ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ ఉంటే అటు అన్ని విధాల, అటు గవర్నమెంట్ బాగుపడుతుంది, ఇటు ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, ఇటు నేను నా కాళ్ళ మీద నిలబడ్డట్టు ఉంటుంది అని వాళ్ళకి ఆలోచన రావాలి. ఇది నేను కోరుకునేది. సో నిరుద్యోగ భృతితో ఆగిపోకూడదు ఎవరైనా సరే, ఫిన్లాండ్ కాదు, ఇండియా కాదు, ఎక్కడైనా సరే. ఇదండి వాళ్ళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం భళారవి చిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 11, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ట్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈజ్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆప్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ట్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బయాస్డ్ అండ్ హెన్స్ లిజనర్స్ డిస్క్రెషన్ ఈజ్ అడ్వైజ్డ్.